சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். క్రిందటి వారం 8వ అధ్యాయం పూర్తి చేశాం. ఈరోజు ఆ అధ్యాయానికి సారాంశం చెప్తాను. ఈ 8వ అధ్యాయం ద్వితీయ ఖండంలో వస్తుంది, అంటే ద్వితీయ షట్కంలో వస్తుంది. భగవద్గీతని 3 ఖండాలుగా మనం చూస్తే షట్కాన్ అంటాం. అక్కడ ఖండాలను చాందోగ్యం చెప్తూ వచ్చాను కదా, అందుకని ఖండం అనే వస్తుంది. ప్రథమ షట్కం 1 నుంచి 6 అధ్యాయాల వరకు, మధ్యమ షట్కం 7 నుంచి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు, 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు తృతీయ షట్కం, 3వ షట్కం, చరమ షట్కం. ఈ 3 షట్కాలలో 3 సాధనాలు చెప్పబడినాయి. మొదటి షట్కంలో కర్మయోగ సాధనం చెప్పబడింది. 1 నుంచి 6 అధ్యాయాల వరకు కర్మయోగ సాధనం చెయ్యాలి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉపాసనా యోగ సాధనం చెప్పబడింది. ఉపాసనా యోగం ధ్యానం అని అర్థం. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు శ్రవణ యోగ గురించి చెప్పబడింది, జ్ఞాన యోగ లేక శ్రవణ యోగ. ఈ ఉపాసన యోగం అనేటువంటిది సాధనగా చెప్పి మనం శ్రవణ యోగానికి అర్హతను పొందుతాం అని శాస్త్రం చెప్తున్నది. కర్మయోగం చేస్తేనే చిత్తశుద్ధి వచ్చి చిత్తంలో మలం పోతే వాళ్ళకి ఏకాగ్రత కోసం ధ్యానం చెయ్యడానికి అర్హులవుతారు. అంటే రజోగుణం పోయిన వాళ్ళే, రజోగుణం తగ్గితేనే వాళ్ళల్లో సత్వగుణం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఉంటే ఏకాగ్రత వస్తే సాధన చతుష్టయ సంపత్తిని పొందుతారు. ఈర్ష అసూయ ద్వేష కామక్రోధాలు లేకుండా ఉండే మనస్సు శుద్ధి పొందిన మనస్సు అని అర్థం. అది ఎలా వస్తుందని చెప్పి కర్మయోగంలో చూస్తాం. నిష్కామంగా కర్మ చేయడం, పంచమహాయజ్ఞాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తే అంటే స్వార్థం లేకుండా సేవ చేయడం, అలా ఎంతో కాలం చెయ్యాలి. దేవాలయానికి వెళ్ళి సేవ చేయొచ్చు, ఇంట్లోనూ సేవ చేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు. స్వార్థం లేకుండా అంటే నాకు ఏ ప్రయోజనం వస్తుందని ఆశించకుండా కనీసం కొద్ది సంవత్సరాలు సేవ చేస్తే, అంటే నాకేం ప్రయోజనం వస్తుంది దీనివల్ల అని ఆలోచించకూడదు. అలా చేస్తే అది స్వార్థంతో చేసేటటువంటి సకామ కర్మ అవుతుంది. వాళ్ళకి చిత్తశుద్ధి రాదు, మనస్సు శుద్ధిపడదు, వాళ్ళకి శాంతి ఉండదు. కానీ నిస్వార్థంగా ఎవరైతే చేస్తారో, తండ్రికి సేవ చేసినా, తల్లికి చేసినా, భార్యకి చేసినా, పిల్లలకి చేసినా, సమాజానికి చేసినా, దేవునికి చేసినా, సేవ చేసేటప్పుడు నాకు ఏ ఫలము వద్దు అని మనస్సులో అనుకోని ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి చిత్తశుద్ధి వచ్చి మనస్సు శాంతంగా ఉంటుంది. అలా శాంతంగా ఉన్న మనస్సు ఏమవుతుందంటే ధ్యానానికి తయారుగా ఉన్నదని అర్థం. ధ్యానానికి తయారుగా ఉన్నది, ఎందుకంటే మనసు శాంతిగా ఉంది కదా, అప్పుడు ధ్యానం చేయడానికి దానికి అర్హత ఉంటుంది. అలా ధ్యానం చేసినప్పుడు ఏకాగ్రత వస్తుంది, బాగా సూక్ష్మత వస్తుంది. మనిషి సగుణ ఈశ్వర ఉపాసన చెయ్యాలి. ఆ యొక్క రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ తలుచుకుంటూ చెయ్యాలి ఉపాసన. అలా ఉపాసన చేస్తే సాధన చతుష్టయ సంపత్తి పొందుతాడు. అంటే జ్ఞానానికి, ఆధ్యాత్మిక మార్గానికి మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాడు అనమాట ఉపాసన చేసేవాడు. ఆ శాంతితో ధ్యానం చేస్తే పరమ శాంతి స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు అనేది ఉపాసన గురించి ఈ యొక్క మధ్యమ షట్కంలో చెప్పబడింది. తర్వాత శ్రవణ యోగం. మనం ఈ 8వ అధ్యాయంలో ఈ ఉపాసన అనే దానికి ఆలంబనం, ప్రతీక ఆలంబనం, ప్రతిమా ఆలంబనం అని శాస్త్రంలో చెప్పబడింది. 2 రకాలైన ఉపాసనాలు చెప్పబడినాయి. సకామ ఉపాసన అని, నిష్కామ ఉపాసన అని చెప్పబడింది. సకామ ఉపాసన చేయడం వలన మనిషి బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తాడు. కర్మలు వేరు, ఉపాసనలు వేరు. ఉపాసనలోనే 2 రకాలు మళ్ళీ, సకామ నిష్కామ. సకామంతో చేస్తే ఉపాసన కూడా నాకు ఆ సిద్ధులు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, నేను అందరికి ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. చూస్తారా, ఉపాసన చేసేటప్పుడు కూడా స్వార్థంతోనే చేశాడనుకోండి, ఏదో కోరికతో చేశాడనుకోండి, బ్రహ్మలోకం దాకా వెళ్ళి ఈయన కిందికి వచ్చారు. పాము పటం చూసారా, పాము పటం 94 దాకా వెళ్ళి అక్కడ 97 దగ్గర 99 దగ్గర ఒక పాము ఉంటుంది, ఆ పెద్ద పాము ఉంటుంది అక్కడ, దాని నోట్లో పడ్డాడంటే మళ్ళీ క్రిందికి దిగి వస్తాడు అనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న పాములు ఉన్నాయి, అవన్నీ దిగుతూ ఉంటాడు. కాస్త ఎట్లాగో తప్పించుకుని తప్పించుకుని పై దాకా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ క్రిందికి వస్తాడు. ఆ పాములన్నీ చూపించేది ఏంటంటే కోరికలు అని అర్థం. ఆ పాములన్నీ కూడా దేనికి తిన్నాలంటే కోరికలు. మనిషికి స్వార్థంతో కూడినటువంటి కోరికలు ఉన్నంతసేపు కూడా మనిషికి ఆధ్యాత్మిక పురోగతి ఉండక ఇంకా క్రిందికి వస్తూనే ఉంటాడు అని చెప్తుంది ఆ యొక్క గేమ్. మనకి రోజు ఆడుతుంటే బాగుంటుంది అని ఆ తెలుగు పాము పటంలో రాసేవాళ్ళు. రజోగుణం, తమో గుణం, ఈర్ష్య, అసూయ, పాము ఎక్కడెక్కడ ఉన్నాయి రాసే. ఇప్పుడు అట్లా తెలుగులో రాసిన ఉన్నాయా? లేవు. మళ్ళీ రాయించమని చెప్పాలి. పెద్దవాళ్ళ శిక్ష వేసేవాళ్ళు చూసారా, వాళ్ళు వేసేవాళ్ళు దాన్ని. ఆ పాముల దగ్గర రాసినప్పుడు ఆ రాక్షసుల పేర్లు కూడా రాస్తారు. అసూయ, కామము, క్రోధము వాళ్ళనమాట రాక్షసులు అనమాట. అవే పాములు. వారి నోట్లో పడ్డామంటే కిందికి దిగొస్తామంటే ఏమిటి, స్పిరిచువల్ డౌన్ ఫాల్ అంటారు. కనుక సకామంతో చేసేవన్నీ అట్లా అనమాట. నిష్కామంగా చేస్తే నిచ్చెనలు ఉన్నాయి చూసారా, సత్వగుణం, అవన్నీ ప్రేమ, కరుణ, దయ, శాంతం, అన్ని నిచ్చెనలు అనమాట. ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతూ వెళ్ళిపోతాడు పైకి. నిచ్చెన ఎక్కేటప్పుడు ఆనందంగా ఉంటుందా? పాము నోట్లో పడ్డప్పుడు ఆనందంగా ఉంటుందా? అది ఎందుకు స్వామిని అడుగుతారు? మాకు తెలుసు కదా, మీకు తెలుసు, నిచ్చెన ఎక్కితేనే ఆనందంగా ఉంటుంది పడకుండా అన్నారు. మరి ఆనందంగా ఉండదన్నప్పుడు పడకుండా ఉండడానికి మార్గం వెతుకుతున్నావా అన్నారు. కోపం తాపం లేకుండా ప్రేమతో అందరిని, మనసులో ఒకవేళ ఆలోచనలు వచ్చినా కూడా అది సరి అయినది కాదు అని చెప్పి దాన్ని ఎక్కడన్నా కంట్రోల్ చేస్తున్నావా పోని? అది రావడంలో మన చేతిలో లేదు, వచ్చిన దాన్ని కనీసం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతుంది శాస్త్రం మనల్ని. కోపం వచ్చినప్పుడు దానికి బానిసైపోతున్నావా, లేక దాన్ని జయించి బయటపడుతున్నావా? ఈర్ష అసూయ వచ్చినప్పుడు కూడా దాన్ని జయించి బయటపడుతున్నావా, లేకపోతే దాని వెనకాల పరిగెడుతున్నావా అని అడుగుతుంది. అది నిష్కామ ఉపాసన అంటే. అలా భగవంతుణ్ణి నాకు ఈ గుణాలన్నీ ఇవ్వు నాయన అని చెప్పి అడగాలి. ప్రతిరోజు అడగాలి, ప్రతిరోజు, వారానికి ఒక రోజు కాదు, ప్రతిరోజు అడగాలి. నాకు ఈ గుణాలన్నీ పోయేటట్లు చేసి మంచి గుణాలన్నీ ఇవ్వు, దైవ గుణాలన్నీ ఇవ్వు అని అడగాలి. అది నిష్కామ ఉపాసన. అలాంటి ఉపాసన గురించి ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో చెప్పబడింది. ఇహలోక ఫలం, పరలోక ఫలం, ఈ రెండు కూడా ఏవి కోరిక లేకుండా చెయ్యాలి మనిషి. చేస్తే ఇహలోక ఫలంలో ఏమి వద్దు, పరలోకంలో కూడా నాకు ఏమి వద్దనే చెయ్యాలి. అక్కడికి పోయి మళ్ళీ హాయిగా ఉందాలి అని చెప్పి అక్కడ కోరిక ఉండకూడదు. అక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏమి వద్దు, భగవంతుడి సాన్నిధ్యమే కావాలి అని చెప్పి అనుకోవాలి. అది వైకుంఠం. కైలాసం అంటే ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడే ఉన్నాయి, మన హృదయంలో నుంచి ఆ భగవంతుణ్ణి ఆరాధించి దహర ఉపాసన చేసి అక్కడికి వెళ్ళాలి శుక్లగతి ద్వారా అని చెప్పి ఉపాసనలు చెప్పబడినాయి ఈ అధ్యాయంలో. నిష్కామ ఉపాస దృష్టితోనే కృష్ణుడు మాట్లాడుతున్నాడు, కాని ఆయన సకామ ఉపాసన గురించి అసలు ఆయన లెక్క చేయరు, ఆయన దృష్టిలోకే తీసుకోరు. కేవల కర్మల గురించి ఆలోచిస్తారు ఆయన ఇంకా కృష్ణుడు, దాని గురించి చెప్తారా? కేవల కర్మలు చేసే వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆయన. ఒరే వీడు ఎప్పుడు వస్తాడా నిష్కామ ఉపాసనకి అని చెప్పి చూస్తాడు. సకామ ఉపాసన చేసేవాళ్ళు కూడా వీళ్ళిద్దరికీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు. సకామ కర్మలు చేసేవాళ్ళకి, నిష్సకామ ఉపాసనలు చేసేవాళ్ళకు కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు, స్టాగ్నేషన్. అయితే వైదిక కర్మలు చేస్తూ వైదిక ఉపాసనలు చేసే వాళ్ళకి వాళ్ళు అధో మార్గానికి వెళ్ళరు, హీనమైన జన్మను పొందరు. కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు స్టాగ్నేషన్ అనమాట, పురోభివృద్ధి ఉండదు ఆధ్యాత్మికంగా. నిష్కామ ఉపాసన చేసేవాడు త్వర త్వరగా ఆ శాంతిని, అమృతత్వాన్ని, ఆనందాన్ని, ఆ సుఖాన్ని పొందుతూ ఉంటాడు. నిష్కామంగా చేసేవాడు. ఆ ఆనందానికి అంతు ఉండదు అనమాట, అట్లా పొందుతాడు నిష్కామ ఉపాసన చేస్తే అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి 7వ అధ్యాయంలో కొన్ని పదాలు వాడారు కృష్ణ పరమాత్మ. 7వ అధ్యాయంలో చివరి 2 శ్లోకాల్లో బ్రహ్మ కర్మ యజ్ఞ అధిదైవం అధిభూతం అధ్యాత్మం అని చెప్పి 6 పదాలు వాడారు. అర్జునుడికి అవన్నీ తెలుసుకోవాలని కోరిక కనుక అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది అధ్యాయం. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాను, ఈ 6 అధ్యాయాలు నిష్కామ ఉపాసన గురించి చెప్పే అధ్యాయాలు. కనుక మనకు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, అందరూ ఉపాసన చెయ్యండి, చేస్తే నిష్కామ ఉపాసన చెయ్యండి, చేస్తే సద్యోముక్తి వస్తుంది గురు ప్రాప్తి వలన, లేకపోతే కనీసం క్రమముక్తి అయినా వస్తుంది. ఇప్పుడు అర్జున్ కృష్ణ ఓట్ ఫర్ వాట్, కృష్ణ పరమాత్మ దేనికి ఓటేస్తున్నారు, కాయిక కర్మలకు వెయ్యరు, వాచిక కర్మలకు వెయ్యరు, మీరు ఎంతసేపు కూర్చొని భజన చేసినా వెయ్యరు. కృష్ణ పరమాత్మ ఆ పార్టీలో ఉండరు. ఏ పార్టీలో ఉంటారు కృష్ణ పరమాత్మ, నిష్కామ ఉపాసన చేసేవారి పార్టీలో ఉంటారు. ఆయనే దానికి ఓటు వేశారు కనుక మనం కూడా దానికే ఓటు వేయాలి. అర్జున నువ్వు కూడా నిష్కామ ఉపాసకుడి కావాలనుకుంటే కా అన్నారు. ఇక్కడ జ్ఞాని టాపికే లేదు ఈ 8వ అధ్యాయంలో, ఇది ఒక స్పెషల్ చాప్టర్. 7వ అధ్యాయం 9, 10, 11 ఆత్మవిద్య, ఈశ్వరుడు గురించి స్వరూపాన్ని గురించి మాట్లాడతారు. కానీ 8వ అధ్యాయంలో ఆ టాపిక్ ఏం రాదు. ఏమొస్తున్నాయి అంటే నిష్కామ ఉపాసకుడు ఉపాసన చేస్తే ఎక్కడికి వెళ్తాడు, ఎలాంటి ఫలం పొందుతాడు అని చెప్తారు. ఉపాసన చెయ్యకుండా కర్మలు చేస్తే ఇక్కడికి పోతాడని చెప్తారు. అది 8వ అధ్యాయంలో వచ్చే విషయం. అది చెప్పే ముందు ప్రయాణ కాల స్మరణం, అంతకాల స్మరణం గురించి, దాని విశిష్టత గురించి చెప్తారు. ఎక్స్ట్రా బోనస్ టాపిక్. 6 విషయాలు చెప్పాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు స్టార్ట్ చేశాడు, కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ, కిం యజ్ఞం, అవన్నీ ఏమిటేమిటో అన్నావు ఇందాక చాలా పదాలు, అవి ఏమిటో చెప్పు అని అన్నాడు. ఆయనకి పాటికి ఆయన గడగడగడ చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. నాకేం అర్థం కాలేదు నాయన, ఒకసారి చెప్పు ఆ పదాల గురించి అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ 1వ శ్లోకం నుంచి అంటే 1వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్న, తర్వాత 3, 4 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తారు. అక్షరం బ్రహ్మ పరమం అని మొదలు పెడతారు. ఏమిటి అధ్యాత్మ అభివృద్ధి, జ్ఞానం వలన అధికారి అవుతాడు, సాధన చతుష్టయ సంపత్తిని పొందుతాడు అని చెప్పి ఇక్కడ మనం ఆ విషయం తెలుసుకోబోతున్నాం. అంటే సారాంశం చూడబోతున్నాం. అధ్యాత్మం మొదటిది, అధ్యాత్మం అంటే బ్రహ్మ అధ్యాత్మం, అక్షరం బ్రహ్మ. బ్రహ్మ ఇది అక్షరం. మొదట ఏం చెప్పారంటే బ్రహ్మను గురించి చెప్పారు. అక్షరం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏమిటి అని అడిగాడు అర్జునుడు. బ్రహ్మ అంటే ఏమి లేదు, అక్షరం బ్రహ్మ. నశించనిది ఏదైతే ఉందో అది బ్రహ్మ అన్నారు. నశించనిది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ అని మొదటి దానికి సమాధానం. తర్వాత మొదట సమాధానం చూడు, బ్రహ్మ గురించి చెప్పారు కానీ మిగతావి చెప్పలా కృష్ణ పరమాత్మ. అధ్యాత్మం అంటే ఏమిటి తర్వాత చెప్తారు, కర్మ అంటే ఏమిటి తర్వాత చెప్పారు, మొదట బ్రహ్మాని గురించి చెప్పారు. అక్షరం బ్రహ్మ పరమం అది చెప్పిన తర్వాత మొదటి ప్రశ్నకి సమాధానం అయిపోయింది. తర్వాత 2వది, కిం అధ్యాత్మం, స్వభావ అధ్యాత్మం అని చెప్పారు. స్వభావ అధ్యాత్మం అంటే అధ్యాత్మం అనేది జీవాత్మ, పరం బ్రహ్మ అక్షరం బ్రహ్మ సమష్టిద బ్రహ్మ. ఇక్కడ అధ్యాత్మంలో జీవాత్మ, అధ్యాత్మం ఇక్కడ జీవాత్మ అని అర్థం. స్వభావ అంటే జీవ. ఒకే చైతన్యం బ్రహ్మమని పిలువబడుతుంది, అధ్యాత్మం అని పిలువబడుతుంది. ఒకే చైతన్యం అధ్యాత్మం అని జీవాత్మగా, బ్రహ్మని పరమాత్మగా చెప్పబడుతుంది. ఎట్లా అవుతుందండి ఒకే చైతన్యం అంటే, ఎలాగైతే ఒకే స్త్రీ భర్త స్టాండ్ పాయింట్లో భార్యగా, పిల్లల స్టాండ్ పాయింట్లో తల్లిగా, తన తండ్రి తల్లి స్టాండ్ పాయింట్లో కూతురుగా, ఒకే స్త్రీ ఎట్లా అవుతుందని, అదేవిధంగా ఒకే చైతన్యం 2 విధాలుగా జీవాత్మగా పరమాత్మగా మనకు వ్యక్తం అవుతున్నది. కనుక అక్షరం బ్రహ్మ చైతన్యం పరమాత్మగా తీసుకుంటే జీవాత్మ స్వభావ అధ్యాత్మం జీవాత్మ, కనుక రెండు సాధ్యమే అని అన్నారు. బ్రహ్మ అధ్యాత్మం అయిపోయింది ఇంతవరకు. తర్వాత మూడవది అధిభూతం కిమ్ అన్నాడు. అధిభూతం కిమ్ అంటే పంచభూతాలి అధిభూతం అన్నారు. ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథ్వీ, ఇవన్నీ పంచభూతాలు, వీటిని అధిభూతం అంటారు. ఈ ప్రపంచం ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ, ఈ ప్రపంచం అంతా ఐదు విధాలతో కూడినటువంటిది, ఐదు పంచభూతాల ద్వారా చేయబడినది కనుక ఇది ప్రపంచ. దీనికి ప్రపంచాన్ని పేరు ఎందుకు వచ్చింది? ఐదు భూతాల యొక్క మేళనం, మేళనం మేళం కాదు మేళనం, మేళనం అంటే కలయిక. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే పంచభూతాలను చూస్తున్నాం, వేరే విధంగా చూస్తున్నాం, అంతే తేడా. అది అధిభూతం అంటే. తర్వాత నాలుగు అధిదైవం హిరణ్య గర్భతత్వం అన్నారు. హిరణ్య గర్భతత్వం సృష్టికర్త, హిరణ్య గర్భ బ్రహ్మాజీ బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు, పరిపాలించేవాడు హిరణ్య గర్భుడు. అంటే సమష్టి మనః అన్నాం. మన మనస్సు ద్వారా ఈ యొక్క శరీరాన్ని ఎట్లా పరిపాలిస్తున్నామో, మనం ప్రపంచం మొత్తాన్ని ఆయన సమష్టి మనస్సుతో పరిపాలిస్తున్నాడు సృష్టి చేసి. ఈశ్వరుడే డైరెక్ట్ గా సృష్టికర్త అయినప్పటికీ కూడా హిరణ్య గర్భ ద్వారా కదా చేశాడు ఆయన, అందుకని సమష్టి మనః సూక్ష్మ ప్రపంచం అని పేరు. ఆయన హిరణ్య గర్భ అని అర్థం. అది దైవం అంటే. ఇప్పుడు నాలుగైపోయినాయి, ఐదు అధి యజ్ఞ. అధి యజ్ఞ అంటే ఈశ్వరుడు అని అర్థం. అధి యజ్ఞ ఈశ్వరుడు ఒక మెట్టు పైన, హిరణ్య గర్భుడికి ఒక మెట్టు పైన. ఇందాక చెప్పింది బ్రహ్మ అక్షరం బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ. ఇప్పుడు చెప్పేటటువంటి అధి యజ్ఞ అంటే మనం యజ్ఞాలు చేసినప్పుడు వాటికి కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి దాత ఈశ్వరుడు అని యజ్ఞం అర్థం. అధి యజ్ఞ అంటే మనం చేసిన కర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అధి అంటే సరైన కాలంలో సరి అయినటువంటి పుణ్య పాపాలకి ఫలాన్ని ఇచ్చేవాడు అని అర్థం. యజ్ఞ అంటే యజ్ఞ కర్మలకు ఫలదాత. అధి యజ్ఞ, యజ్ఞ అంటే కర్మ. అధి యజ్ఞ అంటే ఆ కర్మలకు ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు, కనుక ఆయనకు అధి యజ్ఞ అని పేరు. ఆరవది కర్మ అంటే ఏమిటి అన్నారు. కర్మ అంటే కర్మ, కర్మకి ఇంకేమిటి డెఫినేషన్ అని. ఏమిటంటే ఈ సృష్టి రావడానికి కారణం ఉంది చూసావా, ఏదో అది కర్మ. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టి దేనికి చేశాడు? ఆ జీవరాశులకి వాళ్ళ కర్మని అనుభవించడానికి, పుణ్యపాపాలను అనుభవించడానికి ఇచ్చాడు. కనుక ఆయన సృష్టి చెయ్యాలి, ఆయన కోసం చేయన సృష్టి. మనం అడిగాం, మనం కొనుక్కున్నాం, నాకు ఈ శరీరం కావాలి అన్నాం. ఏ కర్మలు చేశామో దానికి తగినట్టుగా శరీరాన్ని ఇవ్వాలి ఆయన. కనుక శరీరాన్ని ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సుఖాన్ని అనుభవించడానికి, కష్టాన్ని అనుభవించడానికి దానికి తగినట్టుగా దోమల్ని ఇవ్వాలి, నీళ్ళ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, వర్షాలు, తుఫాన్లు, మరి అన్ని ఇవ్వాలి కదా. అందుకని అన్ని సృష్టి చేశాడు. అందుకని దోమల్ని ఎందుకు సృష్టి చేశాడు అనకూడదు మనం. ఇప్పుడు అర్థమైందా? దోమల్ని ఎందుకు సృష్టి చేశాడు, నీళ్ళ ప్రాబ్లం ఎందుకు సృష్టి చేశాడు? ఆయన చేయలేదు, మనం చేసుకున్నాం. ఎందుకంటే మరి పాపం ఉన్నప్పుడు మరి దుఃఖం రావాలి కదా. ఆ దుఃఖం రావాలంటే దోమను పుట్టించాలి కదా. ఆ దోమ పుట్టినప్పుడు వచ్చి కొరుస్తుంది, కరవగానే అబ్బా అంటావు. ఏమైంది, పాపం ఎగ్జాస్ట్ అయిపోయింది కొంచెం అని అర్థం. దుస్వప్నాలు కూడా ఎందుకు రావాలి చెప్పండి? మంచి కళలు రావచ్చుగా, ఆ దుస్వప్నంలో కూడా కొంచెం ప్రారంభం కలుగుతుందిట, అందుకని వస్తాయిట. అందుకని ఎక్కడ నొప్పి వచ్చినా, ఏది వచ్చినా, ఏది వచ్చినా కూడా మన పుణ్యం ఒకటొకటి తగ్గుతున్నది అని అర్థం. సుఖం కూడా వచ్చినా కూడా పుణ్యం కరిగిపోతున్నది అని అర్థం. కనుక సృష్టి చేశాడు ఆయన. కర్మ అంటే ఏమిటి? ఈ సృష్టి చేయడానికి కారణభూతమైనటువంటి కర్మ జీవరాశుల చేత చేయబడినటువంటిది. జీవరాశుల చేత పూర్వజన్మలో చేయబడినటువంటి కర్మ ఈ సృష్టికి కారణం, కనుక దాన్ని కర్మ అన్నారు. సృష్టి కారణమైనటువంటిది పుణ్యం పాపకర్మ, సుఖదుఖాల రూపంలో వచ్చేటటువంటిది ఆ కర్మ అన్నారు. శరీరం ద్వారా అనుభవిస్తూ ఉంటాం ఆ కర్మని సుఖ దుఃఖాల రూపంలో. ఈ విషయం తెలియదు చాలా మందికి, తెలిసినా మనసులో నిలవదు. ఏమి తెలియదు, మనకు కాలు నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా మన యొక్క కర్మ ఫలం. ఫలం పండితే ఏం చేస్తాం, తింటాం, తింటాం కదా. ఈ కర్మ అనే ఫలం కూడా పండింది, బాగా పండినప్పుడు ఏమవుతుందంటే పాప ఫలం అయితే కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, పుణ్యఫలం అయితే సుఖం వస్తుంది. కనుక మన బుద్ధు నుంచి రాత్రి దాకా అనుభవించే సుఖ దుఃఖాలన్నీ కూడా మన చిట్టాల నుంచి వస్తున్నవే, మన కర్మలో నుంచి వస్తున్నటువంటివే అనుకుంటే ఇంకా నాలుగు కరుచుకున్నట్టే. మనం ఏమరిని అవటానికి వీల్లేదు, ఎవరు కారణం కాదు మన దుఃఖానికి, ఎవరు కారణం కాదు అని 100% మనకు విశ్వాసం రావాలి. అలా వచ్చినప్పుడు మనం ఎవరిని నిందించం, ఆ కర్మ ఇచ్చేటటువంటి ఫలాన్ని కూడా బాధగా తీసుకోం. ఇప్పుడు మన పన్నే మన నాలికని కొరికిందనుకోండి, పన్ను మీద కోపం వస్తుందా మీకు, మీ పన్ను మీద మీకు కోపం వస్తుందా? పన్ను అంటే ట్యాక్స్ కాదు, పళ్ళు, దీని మీద మీకు కోపం రాదు. ఎందుకంటే నా పన్నే కదా, నా నాలికని కొరికింది కనుక ఇలా పట్టుకొని కాసేపు కష్ట పందుదార నోట్లో వేసుకొని మరి బాధను అనుభవిస్తారు. పళ్ళు మీద ద్వేషం రాదు మీకు, డెంటిస్ట్ దగ్గరికి పోయి పళ్ళు తీసేస్తానని చెప్పి అంటారా, ఎన్నిసార్లు కొరికింది నాలుకని. అదే విధంగా మన కర్మలే మన సుఖ దుఃఖానికి కారణం అని కనుక మనకు తెలిస్తే, అంటే మన అజ్ఞానం, మన రాంగ్ నోషన్స్ ఇవన్నీ కూడా కారణం తెలిస్తే మనకు ఎంత రిలాక్స్ అంటే రిలీఫ్ అంటే పెద్ద రిలీఫ్. ఎందుకంటే మనమే కదా బాధ్యులం, వీఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. ఆహా పర్వాలేదులే, 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 సర్దుకుపోతాం. అలా మనం సర్దుకు పోయినాం అనుకోండి, మన పక్కనున్న వాళ్ళకి హాయ్, ఎందుకంటే మనం తిట్టాం ఎవరిని, ఎవరి కారణం కాదని మనకు తెలుసు. కనుక మనం హాయిగా ఉంటాం, వాళ్ళు హాయిగా ఉంటారు, భార్య భర్తలు ఎస్పెషల్లీ. నా కష్టానికి ఆయన కారణం కాదు, ఆయన కష్టానికి ఈమె కారణం కాదు, ఇద్దరు పక్కన తీరారు ఎందుకయ్యా అంటే పశుపత్ని సుతాలయ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. ఇదంతా రుణం అన్నమాట, కర్మ ఈ రుణ రూపంలో పోతూ ఉంటుంది. సరే ఇది కర్మ అంటే. కనుక ఇప్పుడు ఈ 6 చెప్పిన తర్వాత అసలు విషయానికి వస్తున్నారు. 8 అధ్యాయం ఇక్కడే మొదలవుతుంది. 5 శ్లోకం నుంచి 14 శ్లోకం దాకా 7 ప్రశ్నకి సమాధానం. అంత్యకాల స్మరణం గురించి అన్నారు కృష్ణ పరమాత్మ. అంతకాల స్మరణం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి, దాని పద్ధతి ఏమిటి అని చెప్తున్నారు. ఇక్కడ మనిషి ఈ శరీరాన్ని వదిలేయడానికి ముందు ఏమైతే తలుచుకుంటాడో, ఏదైతే ఆలోచిస్తాడో అదే పొందుతాడు అని శాస్త్రం చెప్తున్నది. యద్భావం తద్భవతి, ఏదైతే ఆలోచిస్తాడో చనిపోయే ముందు అదే అవుతాడు, అదే పొందుతాడు. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు, భగవంతుణ్ణి స్మరించు. భగవంతుణ్ణి మరణకాలంలో కూడా, ప్రయాణకాలం, ప్రయాణం అంటే ఏదో ఢిల్లీను కలకట్టా కాదు, ప్రయాణం అంటే అంతిమ ప్రయాణం, ఇవన్నీ ఇంటర్మీడియట్ ప్రయాణం, అంతిమ ప్రయాణం. ఆ అంతిమ ప్రయాణానికి ముందు ఇప్పుడే తయారవు, పెట్టే బేడ సర్దుకుంటుంటాను చూసారా. బేడ అంటే ఏం చూసారు, 2 అణాలు. ఓకే, పెట్టే బేడ అంటే బేడ. అవును, చిన్నప్పుడు బేడాలనే ఉండేవి, 10 పైసలను 2 పైసలు కలిపేవాళ్ళం, కలిపితే బేడ అని అర్థం. 12 పైసలు 2 అణాలు అంటే పెట్టేతో పాటు డబ్బులు కూడా పెట్టుకోవని అర్థం. పెట్టే బేడ సర్దుకుంటే కొంచెం పరుసులు డబ్బులు పెట్టుకోవాలి, ప్రయాణం చేయాలి కదా. అందుకని అంతకాల స్మరణం, ప్రయాణ కాలం, భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టు. ఎలాగయ్యా అంటే చెప్తున్నారు టెక్నిక్, నువ్వు అంతకాలంలో నీ ప్రయత్నంతో ఏది చేయలేవు. మన ప్రయత్నం విల్ పవర్ అంతా పోతుంది. మామూలుగా శక్తిగా ఉన్నప్పుడు విల్ పవర్ పనిచేయదు, ఇంకా మరణ సమయంలో ఏం పనిచేస్తుంది. కనుక మరణ సమయంలో ఏది పనిచేస్తుంది అంటే వాసన, ఏదైతే లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉందో, మైండ్ లో వాసన రూపంలో అది పనిచేస్తుంది. నీ ప్రయత్నం అక్కర్లేదు, అది పైకి వచ్చేస్తుంది. కనుక నీ వాసన మనస్సులో లోపల లోపల భగవంత్ చింతనే ఉన్నదనుకో, నీ ప్రయత్నం లేకుండానే భగవంతుణ్ణి తలుచుకుంటావు. ఆ టైంలో భగవంతుణ్ణి తలుచుకుంటే భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందుతావు. అందుకని నువ్వేం చేయాలి ఇప్పుడంటే భగవంతుణ్ణి తలుచుకో అంటున్నారు. ఏం చేయాలిట? 5వ శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? యం వాపి స్మరణ్ భావం త్యజచ్చంతే కళేవరం. అంతకాలేశ మామేవ, నన్నే తలుచుకో అంతకాలంలో కూడా. ఎప్రయాతి త్యజన్ దేహం, ఏది అనుకుంటూ నువ్వు దేహాన్ని త్యజిస్తావో దాన్నే పొందుతావు అని అన్నారు. కనుక మన ప్రయత్నం ఉండదు కనుక మొట్టమొదటిసారి మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలన్నీ కూడా లోపలికి మనసులోకి వెళ్ళిపోవాలి, అవి నాటుకుపోవాలి. ఒక రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది అలవాటు అయిపోతుంది. చూస్తారా, ఒకసారి చేసేటప్పుడు దాన్ని రోజు చేయంగా చేయని చేయని హ్యాబిట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఏదైతే హ్యాబిట్ అవుతుందో అది నీ యొక్క వ్యక్తిత్వంగా మారుతుంది. వాట్ యు థింక్, అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో అది నీ వ్యక్తిత్వంగా మారుతుంది కొంతకాలానికి. ఇప్పుడు మామూలుగా సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు చూసారా, ఈ కాఫీ తాగేవాళ్ళు, వాళ్ళు మొదటి టైం ఫస్ట్ టైం జస్ట్ హాబీ కోసం తాగుతారు. ఈ కాఫీ తాగేవాళ్ళు వీళ్ళందరూ కూడా హ్యాబీగా తాగుతారు ఫస్ట్, కొంచెం ఎంటర్టైన్మెంట్గా. తర్వాత ఏమైపోతుందంటే అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోవడం ఏమవుతుంది, అది లేకపోతే ఉండలేరు వాళ్ళు, బానిసలు అయిపోతారు దాన్ని. అది ఎట్లాగో ఎడిక్ట్ అయిపోయినాడు కదా, మొదటిసారి చేసినప్పుడు ఎడిక్షన్ లేదు, ఏముందిలే అనుకున్నాడు. తర్వాత ఏమైంది, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందంటే ఏమిటి అర్థం? ఇంకా అది లేకుండా ఉండలేడు. అది అలవాటు అంటే, అంటే ఆ అలవాటు అనేది వ్యక్తిత్వంగా మారిపోయింది. ఒక సిగరెట్ తాగే వ్యక్తిగా మారిపోయినాడు. కాఫీ 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 అంటే కాఫీయే ప్రధానం, ఆ వ్యక్తిత్వం అంతా కాఫీమయం అంటే ప్రధానం అని అర్థం. వ్యక్తిత్వం అంటే ఏమిటి? ప్రధానం అని అర్థం. అది ఎలాగో ఎడిక్షన్, ఎలాగో, ఎందుకంటే చెడ్డవే ఉంటాయి ఎడిక్షన్ అన్ని, జనానికి మంచి ఉండవు. కొంచెం భగవన్ నామం చేయగా చేయగా శుభాశుభాభ్యాం మార్కాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభేపతి. ఇలా శుభం అశుభం రెండు వస్తూ ఉంటాయి మనిషి దగ్గరికి, మంగళం అమంగళం, మంచిది చెడు రెండు వస్తూ ఉంటాయి. శుభ అశుభాభ్యాం మార్గాభ్యాం, ప్రయో మార్గం శ్రేయో మార్గం, ప్రయో మార్గం శ్రేయో మార్గం రెండు పక్క పక్కనే వస్తూనే ఉంటాయి మనకి. పౌరుషేణ ప్రయత్నేన, మన యొక్క పురుష ప్రయత్నంతో మనం మొదటిసారిగా అలవాటు చేసుకోవాలి దాన్ని. యోజనీయ శుభేపతి, నువ్వు శుభ మార్గంలో వెళ్ళదలుచుకున్నావా? అశుభ మార్గం కాకుండా శుభ మార్గం వెళ్ళదలుచుకుంటే నీ ప్రయత్నం ద్వారా దాన్ని మంచి అలవాటుగా మార్చుకో. మంచి అలవాటు మార్చుకోవాలి, మంచి అలవాటును పెంచుకోవాలి, మంచి ఆలోచనలు పెంచుకోవాలి, మంచి అన్ని మంచి 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 చేస్తూ ఉండాలి. శుభేపతి అన్నారు, పతి అంటే మంచి మార్గంలో వెళ్ళేవాడు. అందుకని భగవన్ నామం చెప్తూ 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 ఉంటే అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతే ఏమవుతుంది, అది మన యొక్క మనసులోకి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చొని కూర్చొని అదే జపం చేస్తూ ఉంటాం, భగవాన్ని తలుచుకుంటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. అప్పుడు అంతకాలంలో ఏమవుతుంది, ఆయనే గుర్తుకొస్తాడు మనిషి. నీ ప్రయత్నం అక్కర్లేదు, చక్కని ఆయన మనిషికి వచ్చేస్తాడు. ఎలా వస్తాడు? చేసి ఉన్నావు కదా అంతకుముందు అంతా, నీ హ్యాబిట్ అయిపోయినది, అది హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిట్ అయినప్పుడు సిగరెట్ తాగేవాడికి హ్యాబిట్ అయిన వాడికి తెలియకుండానే సిగరెట్ తెగిపోతుంది చెయ్యి, సిగరెట్ తీసుకుంటాడో కాల్చి తెలియదు వాడికి, అలవాటు అనమాట. అంత న్యాచురల్ గా చేసేస్తాడు. ఈ కాఫీ తాగేవాళ్ళు కూడా అంతే, చాలా న్యాచురల్ గా చేసేస్తారు. అదే విధంగా అవన్నీ అశుభ వాసనలు. శుభవాసన అయిపోతే భగవన్ నామాన్ని చేస్తూ 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 ఉండగా అప్పుడు రావాలంటే రాదు, అలవాటు 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 చేయడం వలన అప్పుడు టక్కున ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రయత్నం చెయ్యలేవు అప్పుడు, అంతకాలంలో ప్రయత్నం చెయ్యలేవు, ప్రయత్నం చెయ్యలేవు కనుక నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, అలవాటు అయిపోతే న్యాచురల్ గా వచ్చేస్తుంది. అంతేగాని నేను మరణం అప్పుడు చేస్తానండి అప్పుడు చూసుకుందాం అన్నా, అప్పుడేం చూసుకుంటావు, ఏం చూసుకోలేవు అప్పుడు, ఏమీ రాదు. అబ్బాయి అమ్మాయి వస్తారు మనుషులు, పిల్లలు ఇల్లు ఆస్తి పాస్తులే వస్తాయి. భీష్ముడు ఏమన్నాడు, చివరిలో అంపశయ్య మీద కృష్ణుని మాత్రం ఉండమన్నాడు, అందరిని వెళ్ళిపోమన్నాడు. అంతేగాని రాజ్యం ఏమైపోతుందో, కౌరవులందరూ చచ్చిపోయినారే అని దిగులుపడ్డాడు ఆయన. అర్జున, నువ్వు బాగా రాజ్యం ప్రకటించిన ఆయన అని చెప్పాడా ఏమన్నా? ఎప్పుడైతే తన యొక్క దేహం ఆ అంపశయ్య మీద ఉన్నదో అప్పుడే విష్ణు సహస్రనామం అంతా బోధించాడు యుధిష్ఠిరుడికి, భగవన్ నామాలన్నీ చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోడు, ఇట్లా అన్నాడు. మనం ఇట్లా 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 చూపించాం మనం. మనం ఏం చేస్తాం, అమ్మ రారా దగ్గరికి రారా, చేయబట్టుకో అది పట్టుకో కాలు పట్టుకో అని పిల్లలు గట్టిగా పట్టుకుంటారు. భీష్ముడు ఏమన్నాడు, అందరిని ఇట్లా వెళ్ళిపోమన్నాడు. కృష్ణుడు మాత్రం నుంచున్నాడు, కృష్ణుడినే చూస్తున్నాడు తదేకంగా అన్నాడు. మోక్షాన్ని పొందాడు. కనుక ఇట్లాంటి ఉదాహరణలు ఎందుకు చెప్పారు మనకు అంటే అది గుర్తుండాలి మనకు. అందుకని రోజంతా భగవన్ నామం చెయ్యి అంటున్నారు కృష్ణ పరమాత్మ. అది చెప్తూ ఈ శ్లోకం చెప్పిన తర్వాత, ఇలా ధ్యానం చేయడం వలన ఎక్కడికి వెళతాడు, ఏం పొందుతాడు అనే విషయాన్ని తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర అన్నాడు. అందుకని సినిమాలు చూడండి, చూస్తే మంచి సినిమాలు చూడమంటున్నారు కృష్ణ పరమాత్మ. మంచివి చూడు, మంచివి విను, మంచివి చెయ్యి, ఎంటర్టైన్మెంట్ కూడా మంచిది. దేవుడికి సంబంధించిన వినొచ్చు కదా, దేవుడికి సంబంధించినవి చూడొచ్చు కదా. అట్లాంటివి చేస్తే మనస్సు దేవుడి మీదనే ఉంటుంది. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోలేదు, ఆయన మీదనే ఉంటుంది. పొమ్మన్నా పోరు. అందుకని దేవుడికి సంబంధించినవి ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ఏముంది, ఓ బొమ్మలు చేయడం అలవాటు ఉందనుకోండి, కృష్ణుడు బొమ్మలు చెయ్యి, రాముడు బొమ్మలు చెయ్యి, ముగ్గులు వేయడం అలవాటు ఉందనుకోండి, రకరకాలుగా దేవుడి పెయింటింగ్స్ వెయ్యి, దేవుడి గురించి వెయ్యి. ఎందుకు పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ వేయడం కదా? సంగీతం పాడతాం, దేవుడి గురించే పాడు. ఎందుకు అవన్నీ రాక్ రాక్ ఆ రాక్ కల్లా ఎందుకు మనకు? దేవుడికి సంబంధించినే పాడు. అట్లా అనమాట, డాన్స్ చేసినా కూడా దేవుడికి సంబంధించిందే డాన్స్ చెయ్యి. ఇట్లా తిట్టడం కూడా ఇంట్లో ఏమన్నా తిట్టినా కూడా అష్టోత్తరం ఉంటుంటారు చూసారా, అష్టోత్తరంలా అది కూడా భగవంతుడిని తలుచుకుంటూ చెయ్యి. ఏదైనా సరే మంచి తిట్లు తిట్టండి, తిట్టద్దు అంటే మంచి కోసం చెయ్యాలన్నమాట. అది ఇది అయిన తర్వాత ఇప్పుడు 5 నుంచి 14 శ్లోకం వరకు చెప్పారు ఈ విషయం. చెప్పి కృష్ణ పరమాత్మ నారదుడు కూడా అదే అన్నాడు, దుస్సంగహ సర్వదా త్యాజ్య అని నారద భక్తి సూత్రాల్లో మనం చూసాం. చెడు స్నేహాన్ని వదిలిపెట్టు, చెడు వార్తలు చదవవాకు, చెడు స్నేహాన్ని వదిలిపెట్టు, మంచి స్నేహాన్ని చెయ్యి అన్నారు. అలా చేసిన తర్వాత కొన్ని చెడ్డవి ఉంటాయి లోకంలో, వాటిని మనం ద్వేషించక్కర్లేదు, వాటికి దూరంగా ఉండాలి అంతే. నేనేం చేయనండి, అన్ని అట్లా ఉన్నాయి నా చుట్టూ చుట్టూ ఉన్నా కూడా పామును ద్వేషించక్కర్లేదు, పాముకు దూరంగా ఉండాలి. అర్థమైందా? కనుక కొన్ని కొన్ని అశుభమైనవి ఉన్నప్పటికీ కూడా సృష్టిలో వాటిని ద్వేషించకుండా వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. మనం దుష్టమైన వాటికి దూరంగా ఉండు. దుష్టులకు 10 ఆవణలు దూరంలో ఉండన్నాడు, సజ్జనులకు దగ్గరగా ఉండన్నాడు. అలా చేయొచ్చు కదా. ముందు క్లాస్కి రావడం అది కూడా సజ్జన సాంగత్యమే కదా, భగవత్ చింతన, భగవద్ ఆలోచన అన్ని మంచివే కదా. అందుకని ప్రతిదీ అలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏమవుతుంది ఒక రోజు కన్నా ఏమవుతూ, నువ్వు ఆ భగవన్ చింతనలోనే ఉంటావు అన్నారు. అది చెప్పినారు 5 నుంచి 14 దాకా విశిష్టత చెప్పారు. అంతకాల స్మరణం విశిష్టత పద్ధతి ఎట్లా చెయ్యాలి, భగవంతుని కలుసుకుంటూ ఉండన్నారు. ఇప్పుడు 15 నుంచి 22 వరకు ఈ యొక్క భగవంతుణ్ణి తలుచుకోవడం వలన అంటే నిత్యం అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తి మరణ సమయంలో ఏ మార్గాన వెళ్తాడు అని చెప్పి చెప్పారు కృష్ణ పరమాత్మ. దైవాన్ని గమ్యంగా ఎంచుకోవాలి, అది ముఖ్యంగా. దైవం అంటే ఏమిటి? ఎక్కడైతే భద్రత ఉంటుందో, ఎక్కడైతే అంటే అమృతత్వం, మరణం అనేటువంటిది లేని స్థితి ఉండదో, అది దైవం అంటే. అమృతత్వం అండ్ భద్రత, శాంతి, ఆనందం, ఇవన్నీ ప్రతీకలు భగవంతుడికి. దుఃఖం ఉన్న చోట భగవంతుడు ఉండడు. సంతోషం ఉంటేనే, ఎప్పుడే సంతోషం ఉండాలి ఎప్పుడు. దుఃఖం ఉన్నదంటే మాయ పట్టుకుందని అర్థం. దుఃఖంలో ఉన్నామంటే మాయ పట్టుకున్నది అని అర్థం. దిగులు పడుతున్నామంటే మాయ పట్టుకున్నది అని అర్థం. మనకు తెలియకుండానే లాగేస్తుంది కిందికి. ఎలక్ట్రిక్ కరెంట్ నీళ్ళను లాగుతుంది చూసారా, మనకు తెలియకుండానే అట్లా లాగేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు భగవంతుడిని పట్టుకొని ఉండాలి. భగవంతుని పట్టుకోండి, భగవన్ నామాన్ని పట్టుకొని ఉండాలి అని అర్థం. అందుకే అచ్యుతాయ నమః అంటుంటాం. అచ్యుతాయ నమః, చ్యుతి లేదు భగవంతుడికి. భగవన్ నామాన్ని పట్టుకుంటే మనకు చ్యుతి ఉండదు అని అర్థం, మనకు నాశనం ఉండదు అన్నారు. అందుకని ఆ నామం చెప్పేటప్పుడే న విద్యతే చ్యుతి అచ్యుత, సంతోషానికి ఆనందానికి ప్రతీక భగవంతుడు. కనుక భగవంతుడు లేకుండా ఎటువంటి గమ్యం కోరుకున్నా కూడా అది భద్రత లేదు, శాంతి లేదు అందులో. అందుకని భగవంతుడితో కలిసి ఉండాలి ఏదైనా సరే మనం చేసినా కూడా భగవత్ చింతన. తర్వాత ఆ బ్రహ్మలోకానికి ప్రయాణం గురించి చెప్తున్నారు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న విషయాలను మనం ఉపయోగించుకుంటున్నా కూడా వాటి మీద ఆధారపడకూడదు అంటారు. ఆధారపడకూడదు, మనం మన సుఖానికి శాంతికి మన పిల్లల మీద ఆధారపడకూడదు. పిల్లలు సంసారం అన్ని ప్రేమ అన్ని ఉండాలి, కానీ మనకు శాంతి కోసము సుఖం కోసము ఆనందం కోసము వాళ్ళ నుంచి ఎదురు చూడకూడదు, అది తప్పు ఉంటుంది శాస్త్రం. దానికి స్వామీజీ ఇప్పుడు ఉదాహరణ చెప్తుంటారు. ఇప్పుడు బొమ్మల కొలువులో చిన్నప్పుడు పార్క్ చేసేవాళ్ళం, పార్క్ పెట్టేవాళ్ళం కదా, ఆ పార్క్ లో కుర్చీలు వేస్తాం, చిన్న చిన్న ప్లాస్టిక్ కుర్చీలు, చిన్న చిన్న బొమ్మ కుర్చీలు, అందులో పోయి కూర్చుంటామా, కూర్చోం కదా, అలంకరణకే అదంతా కూడా. అందులో అన్ని పాండ్లు పెట్టి చుట్టూ చీరలు వేసేవాళ్ళం, ఆ బొమ్మ కుర్చీలు అంటారు. దాంతో ధర్మకోల్తో చేస్తాం, ధర్మకోల్తో చేసి దాన్ని జిగిని పేపర్ అంటించి ఆ కుర్చీలన్నీ వేస్తా. నేను కూర్చుంటాను బాగుంది కుర్చీ అంటే ఎట్లా ఉంటుంది, చింత పడుతుంది, తలకాయ పగులుతుంది అంటారు. అదే విధంగా ఈ లోకం అంతా కూడా కార్డుబోర్డు చీర, ఈ లోకం అంతా కూడా కార్డుబోర్డు చీర లాంటిది. దాని మీద ఆధారపడకూడదు మనం. దాని మీద అట్లా ఆధారపడ్డామంటే కింద పడతాం, అంటే డిసప్పాయింట్మెంట్ వస్తుంది అని అర్థం. దిగులు చింత అన్నీ వస్తాయి. దాని మీద ఆధారపడకూడదు మనం. పడుతున్నామే, పడడం వల్ల దిగులు వస్తున్నాయి మనిషి. మరి ఎవరి మీద ఆధారపడాలండి? ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి కదా అంటే ఆయన అంటాడు నేనున్నాను కదా నా మీద ఆధారపడి అంటాడు భగవంతుడు. ఎంతమంది ఆయన మీద ఆధారపడ్డా కూడా అచ్యుత, ఆయన చ్యుతి ఉండదు ఆయనకి. అందువల్ల స్ట్రాంగ్ భగవంతుడు. అందుకే నన్ను పట్టుకో అంటున్నాడు, ఆధారంగా చేసుకో, నా నామాన్ని జపించు, నా రూపాన్ని తలుచుకో అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత చెప్పి నన్ను తలుచుకోకుండా మామూలు కర్మలు చేస్తూ ఉన్నావు అనుకో, పుణ్యం సంపాదించుకోవాలని ఆ కర్మలు ఈ కర్మలు చేస్తే ఆ బ్రహ్మ భువనాల్ లోకాహ పునరావర్తినో అర్జున, నేను వెళ్ళినా కూడా తిరిగి వస్తావు మళ్ళీ అని అన్నారు. ఆ లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తావు అన్నారు. అవన్నీ కూడా అశాశ్వతం, కనుక అటువంటి లోకాలకు వెళ్ళొద్దురు. నీకు ఒకవేళ ఉపాసన చేసే వ్యక్తి కనుక గురువు గనక దొరికితే ఇక్కడే ముక్తి వస్తుంది మీలాంటి వాళ్ళకి, సద్యోముక్తి. గురువు గారు చెప్పినా కూడా సద్యోముక్తి వస్తుందని వస్తుందంటారా? దాని అనుమానం ఉంటుంది స్టూడెంట్స్, అంటే గురువు ఇస్ సో కాన్ఫిడెంట్, నా దగ్గరికి వచ్చిన వాడికి ముక్తి రాకపోతే ఎవరికి వస్తుంది అని చెప్పి గురువు గారేమో సో కాన్ఫిడెంట్ జీవన్ముక్తి వచ్చి తీరుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే శిష్యుడు మాత్రం పాపం స్వామిని ఎంత కాన్ఫిడెంట్ అనుకుంటూ ఉంటారు. అంటే గురువుకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో శిష్యుడు కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు. మీలాంటి గురువు దగ్గర చదివితే మోక్షం రాకపోవడం ఏమిటి స్వామిని అని చెప్పి అనాల్సింది పోయి, స్వామిని ఈ జన్మలో కాకపోతే కనీసం వచ్చే జన్మలైనా మోక్షం వచ్చేట్టు, ఏ నీకు ఈ జన్మలో నేను ఇస్తానని అంటుంటే వచ్చే జన్మ అంటావేమిటి? కనుక ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే కృష్ణ పరమాత్మ కూడా ఏం చేయలేడు. మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నాకు ఈ జన్మలోనే ఇటువంటి గురువు నాకు లభించినప్పుడు, ఇంతటి చక్కటి శాస్త్రాన్ని నేను వింటున్నప్పుడు నాకు మోక్షం రాకపోవడం ఏమిటి, నేను ఇక్కడే ఇప్పుడే ఆ భగవంతుడితో ఐక్యాన్ని పొందగలను, జన్మ మరణాలు లేనటువంటి ఆత్మస్వరూపాన్ని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోగలను నేను అనేటువంటి విశ్వాసం కావాలి మనిషికి. నాకు అర్థం కాలేదండి అన్నాడు అనే కూడా ఆలోచన రాకూడదు. నాకు అర్థం కాకపోతే ఎవరికి అవుతుంది? అవుతుంది తప్పకుండా, ఆయనే అర్థమయ్యేటట్లు చేస్తాడు అనుకుని అట్లా రావాలి. అలా అయితే సద్యోముక్తి, ఉపాసన చేశాము ఇక్కడికి వచ్చాము జ్ఞానం వచ్చేసింది, జీవన్ముక్తి వచ్చేస్తుంది. సద్యోముక్తి అంటే సద్య ముక్తి, నౌ హియర్ ఇట్ సెల్ఫ్, ఇక్కడే ఇప్పుడే. ఏమిటి, నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, ఆ పరమాత్మ ఆత్మస్వరూపం నేను ఒకటే అని తెలిసిపోతుంది. కానీ అందరికీ అట్లా గురువు దొరికే భాగ్యం దొరకదు. ఎంత ఉపాసన చేసినా కూడా గురువు దొరకదు. ఏదో ఒక కారణం వలన వాళ్ళకి గురువు లభించకపోవచ్చు. చక్కగా ఫ్యాన్లు వేసి, కార్పెట్లు వేసి, చైర్ వేసి గురువు గారు ఎక్కడి నుంచో వచ్చి ప్రయాణం చేసి వచ్చి ఎవరండి చెప్తారు, ఎక్కడ దొరుకుతుందండి, అందరికీ లభించదు కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళ వాసన, వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, ఇక్కడికి రావాలి, వినాలి అని చెప్పేటటువంటి ఇది ఉండాలి. లేకపోతే దొరకకపోవడం వల్ల కూడా గురువు వినేటటువంటి శక్తి లేకను, అర్థం చేసుకోలేకను ఏదో విధంగా మరణించాడు అనుకోండి, ఆ వ్యక్తి భగవంతుణ్ణి స్మరిస్తూ కృష్ణగతి కాకుండా శుక్లగతిలో వెళతాడు. శుక్లగతిలో వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలం ద్వారా అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదువుతాడు. ఇక్కడ చదవకపోతే అక్కడ చదువుతాడు. ఏం చదువుతాడు, అదే చాంద్రోగ్యోపనిషత్తు, అదే ముండకోపనిషత్తు చదివి అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర చదివిన తర్వాత క్రమముక్తిని పొందుతాడు. అది ఈ కర్మి ఉన్నారు చూసారా, కేవల కర్మ చేసేవాళ్ళు. ఆ కర్మలు మాత్రం స్వర్గానికి వెళ్ళి తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు భూలోకానికి వస్తారు. కేవల కర్మ చేసేవాళ్ళు. ఇందాక చెప్పాను కదా చాందోగ్యంలో, నేను చెప్పాను కేవల కర్మ అంటే జప పారాయణం పూజలు, పొద్దున గంట సాయంత్రం గంట చేస్తాం, శాస్త్రం క్యాసెట్లు విను సీడీలు విను అంటే టైం లేదు స్వామి అంటుంటారు. ఎందుకని అంటే అక్కడ చేయకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, ఆయనకు కోపం వస్తే మా అమ్మాయికి సీటు రాదేమో, మా అమ్మాయికి సీటు రాకపోతే ఉద్యోగులు రాదేమో, ఉద్యోగం రాకపోతే డబ్బులకు ఇబ్బంది అవుతుందేమో. ఆయన ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ, అనన్యాశ్చింత ఎంతోమా అని చెప్పాడు. ఆయన మాట మీద నమ్మకం లేదు మనకు. అన్ని యజ్ఞాల కంటే నాలుగో అధ్యాయంలో చూసాం, ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తాపరే స్వాధ్యాయ యజ్ఞాన యజ్ఞాశ్చ, అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం చాలా గొప్పదని చెప్పాడు ఆయన. కానీ ఏదో విధంగా మనుషులు పోస్ట్ పోన్ చేస్తారు, వినరు. భగవద్గీత ఇంత చెప్పాను, ఎన్ని ఉపనిషత్తులు చెప్పాను, ఎన్ని ప్రకరణ గ్రంథాలు చెప్పాను, ఎంత వినాలి, ఎంత నెమరు వేసుకోవాలి, ఇవన్నీ అంటే ఏదో కారణం చెప్పుకొని మనం కాలం వెళ్ళబుచ్చుతాం. ఆ విలువ తెలియదు జనానికి. తెలియక ఏం చేస్తాడంటే అంతకాల స్మరణం ఉన్నారు, సరే పదా ఏం చేస్తాం, ఆ గురువుగారు చెప్పింది అర్థం కాకనో లేకపోతే గురువు దొరకకనో వినకనో వెళ్ళి ఏదో విధంగా ఆ కృష్ణగతిలో వెళ్తాడు ఆయన. ఈయనేమవుతాడు, పారాయణాలు పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాడు, శాస్త్రం మీద అంత మనస్సు ఉండదు, ఎక్కదు, వెళ్ళినా కూడా వాళ్ళ కర్మల మీదనే ఉంటుంది. కృష్ణగతిలో పోతాడు, పోయి అక్కడికి పోయి కాస్త రోజులు ఉండొచ్చి మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ ఎక్కడికి వస్తాడు, ఇక్కడికే వస్తాడు. ఎక్కడ నీళ్లు లేని చోట, కరెంటు లేని చోట, ఈ ప్రాబ్లమ్స్లోనే పడతాడు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, ఎందుకు ఈ కష్టం అంతా అన్నాడు. చూసారు ఎన్ని రకాల మనుషుల గురించి చెప్పారు. ఇప్పుడు కేవల కర్మ చేసేవాళ్ళు స్వర్గానికి వెళతారు, వస్తారు. మనం మరీ పాపం చేసేవాళ్ళ గురించి మాట్లాడటం, పాపం చేసేవాళ్ళు ఏమంటే అధోలోకాలకు వెళతారు. అధోలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం, నో లోకం, ఇన్ని రకాలు ఉన్నారు, నాలుగు రకాలు. మనమంతా సద్యోముక్తి, ఇక్కడే మనకేం గతి ఉండదు, ట్రావెల్ ఏం లేదు, మనకి ట్రావెల్ బిజినెస్ అంతా అక్కర్లేదు. ఇక్కడే శాస్త్రాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి ట్రావెల్తో పని లేదు, శుక్లగతి అవసరం లేదు, కృష్ణగతి అవసరం లేదు, ఇక్కడే మోక్షాన్ని పొందుతారు. కానీ ఆ నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు శుక్లగతి ద్వారా పైకెడతారు, అదొక గతి. లేదా మూడోది కృష్ణగతి. కృష్ణగతి కూడా దాదాపు చాలా హీనమైనటువంటిది. ఎంత స్వర్గమైనా సరే, స్వర్గమైనా కూడా కొద్ది కాలమే కదా, పర్మనెంట్ జాబ్ లాగా. పర్మనెంట్ జాబ్ మనిషే పర్మనెంట్ కాదు. ఎవరో అన్నారు, నా ఇల్లు స్ట్రాంగ్ అండి, ఎన్నెన్ని తుఫాన్లు వచ్చినా ఏం కాదు, గట్టికి కట్టావు అన్నట్టు. ఇల్లు గట్టికి కట్టావు, నువ్వు గట్టిగా ఉండవు కదా, నువ్వు ఉండవు కదా, అసలు నువ్వే పర్మనెంట్ కాదు. ఇల్లు ఉండి ఏం చేస్తుంది, కనుక మనిషి మనం ఎంతకాలం జీవిస్తాం, తాత్కాలికం, అది గుర్తుండదు మనకు. ఆ కొద్ది సమయంలో మనం చెయ్యవలసిన పని చెయ్యాలి. ఈ ధనం సంపాదన కోసమే మనిషి సమయాన్ని వృధా చేసుకుంటాడు. ఆ ధన సంపాదనలో కొంత మళ్ళీ ఈ పూజలు పురస్కారాలు అని చెప్పి దానికే సమయం అంతా వృధా చేస్తాడు. ఎంతో పుణ్యం, జన్మజన్మల పుణ్యం ఉంటే తప్ప ఇక్కడికి రాలేవు అని ఒక నైస్ శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తాను, ఎందుకో చెప్పాలనిపించింది. అది చాలా ముఖ్యమైన శ్లోకం. భర్తృహరి వైరాగ్య శతకంలో చెప్తారు, యావస్వస్థమిదం శరీరమనుజం యావజ్జరా దూరతః. ఎంతకాలం వరకు నీకు ఈ శరీరంలో ఆరోగ్యం ఉంటుందో ఆ లోపలే నువ్వు ఈ ఆత్మవిద్యను నేర్చుకో. యావత్ స్వస్థమిదం శరీరం, శరీరంలో శక్తి ఉన్నంత లోపల, మరుజం యావత్ జర, రోగం వచ్చే లోపల, జర ముసలితనం వచ్చే లోపలే, ముసలితనం వచ్చే లోపల, వ్యాధి వచ్చే లోపలే, మరణం వచ్చే లోపలే, ఈ మూడు వచ్చే లోపలే ఏం చేయాలట? తర్వాత యావచ్చేంద్రియ శక్తిర ప్రతిహత, నీ యొక్క ఇంద్రియాల శక్తి అంతా కూడా కుంటుపడే లోపలే, అంటే కుంటుపడకుండా ఉండాలి ఇంద్రియాలన్నీ కూడా. కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులన్నీ బాగా సౌష్ఠవంగా ఉండి పనిచేస్తున్నప్పుడే. తర్వాత యావక్షయోనాయుష, నీ ఆయుష్ క్షీణించడానికి ముందే, ఇవన్నీ చెప్పి నీ ఆయుష్ క్షీణించడానికి ముందే, నీ ఇంద్రియాలన్నీ పటుత్వం తగ్గడానికి ముందే, నీ ముసలితనం రావడానికి ముందే, రోగం రావడానికి ముందే, నీ శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే ఏం చేయమంటారండి అంటే, ఆత్మశ్రేయసితావదేవ విదుష. వివేకవంతుడైన వాడు శ్రేయస్సుతో కూడినటువంటి ఆత్మని కోసం ప్రయత్నం చేయాలి, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. ఆత్మశ్రేయసితావదేవ విదుష కార్య ప్రయత్నో మహాన్, కార్యం ప్రయత్నం చేయాలి, ఆ పనిలో దిగాలి. ఏ పనిలో? ఈ శాస్త్రం చదవాలి, వినాలి, ఆత్మను తెలుసుకోవాలి అని వినాలి. అందుకని మిగతా వాటి మీద వైరాగ్యం రావాలి. వాటి మీద వైరాగ్యం రానంత వరకు కూడా నీకు ఇందులో మనసు రాదు, వచ్చినా కూడా నిలవదు. అది విషయం. తీవ్ర వైరాగ్యం రావాలి ఈ అన్నిటి మీద. ఈ యొక్క శాస్త్రం మీదనే అత్యంతమైన మమకారం పెరగాలి. తావచ్చేంద్రియ శక్తిర ప్రతిహత, ఆత్మశ్రేయసి తావదేవ విదుష కార్యప్రయత్న మహాన్. లేకపోతే ఏమిట అన్నాడు, అన్ని అయిపోయిన తర్వాత ఇంద్రియాలన్నీ పడిపోయినాయి, రోగం వచ్చింది శరీరంలో, ముసలతనం వచ్చేసింది, ఆరోగ్యం పోయింది, ఆయుష్ క్షీణించి క్షీణించి దగ్గర దగ్గరికి వస్తున్నది, అప్పుడు పోయి ఎక్కడ స్వామీజీ ఉన్నారా, ఎక్కడ సన్యాసి ఉన్నారా, ఎక్కడ భగవద్గీత జరుగుతుంది అని ఎదురు చూస్తాడు. అది ఎట్లా ఉంటుంది అంటే, భర్తగారు చెప్తాడు, ఇల్లు తగరబడుతుంటే బావి తవ్వుతున్నట్ట ఒకడు. సందీప్తే భవనే తు కూప ఖననం ప్రద్యుద్యమస్తీదృశః, ఇల్లు తగలబడుతుంటే ఇల్లు నిప్పును ఆర్పడానికి బావి తవ్వుతున్నట్ట. అంటే ముందుగానే తవ్వి పెట్టుకుంటారు గాని ఎవరైనా ఎప్పుడు తవ్వుతావురా? ఎంత తెలివి తక్కువ వాడు. నువ్వు తవ్వి ఎప్పుడు, నీళ్లు వచ్చే ఎప్పుడు, ఆ నీళ్లు పోసి ఆర్పేది ఎప్పుడు, అప్పుడు ఇల్లు అంతా ఏమైపోతుంది, భస్మమైపోతుంది. ఎందుకు చెప్పారు ఈ శ్లోకం చూడండి, సందీప్తే కూప ఖననే. అటువంటి ప్రయత్నం ఒక ప్రయత్నం, అది పనికిరాని ప్రయత్నం. వేదాంతానికి కూడా జనం తెలుసుకోరు, చాలా మంది తెలుసుకోరు. వైరాగ్య శతకంలో భర్తృహరి శ్లోకాలు ముత్యాలే, ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు. వైరాగ్య శతకం ఏమిటి, నీతి శతకం ఏమిటి, అది రోజు ఒక్కొక్క శ్లోకం చదవాలి. అసలు ఆ పుస్తకాలే లేవు, ఉన్నాయా లేకపోతే అక్కడ కొనుక్కోండి, ఇక్కడ దొరుకుతాయి, మద్రాసులో దొరుకుతాయి, కావాలంటే తెప్పిస్తాం అందరికి. రోజు పారాయణం చెయ్యాలి. అది ఎందుకు చెప్పానంటే, ఈ యొక్క విద్యను కనుక పొందకపోతే మనిషికి ఆ గతి ఈ గతి ఇవన్నీ కూడా అని చెప్పి కృష్ణ పరమాత్మ చివరిలో ఏం చెప్తున్నారు, తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విజంతి. కనుక నువ్వు దాని ఓటయ్యా అర్జున, ఉపాసకుడు ఇట్లా వెళ్తాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత 23 నుంచి 27 వరకు శ్రేయో మార్గ ప్రయో మార్గాలు చెప్పి, ప్రయో మార్గం అయితే కృష్ణగతి అని, శ్రేయో మార్గం అయితే శుక్లగతి అని చెప్పి, తర్వాత ఈ రెండు మార్గాల్లో ఒకటి చీకటి మార్గం, ఒకటి వెలుతురు మార్గం. కృష్ణ మార్గం చీకటి మార్గం, చూడండి, ఎన్ని జపాలు యజ్ఞలు యాగాలు చేసినా కూడా చీకటి మార్గంలోనే పోవాలి వాడు, అర్థమైందా? ఉపాసన చేసేవాడు మాత్రమే మంచి వెలుగున్న మార్గంలో వెడతాడు. ధ్యానం చెయ్యరా, భగవంతుని ఉపాసన చేయమంటే కూర్చుంటే కదా అసలు నడుము నొప్పి కాళ్ళు నొప్పి అంటాడు. ఎవరండి ధ్యానాలు చేసేవాడు, ఈశ్వర ధ్యానం చేసేవాడు ఎక్కడున్నారు చెప్పండి? ఉపాసన చేయమంటున్నారు కృష్ణ పరమాత్మ ఆ శుక్లగతిలోకి వెళ్ళడానికి. చేసిన తర్వాత కనుక ఇప్పుడు మనం జ్ఞాని గురించి మళ్ళీ 8వ అధ్యాయంలో మన హీరో జ్ఞాని గురించి చదవబోతున్నాం. ఇదంతా పాప మామూలు వాళ్ళకి, నీకు కాదు, ఇదంతా కూడా మామూలు వాళ్ళ కోసం. మనకి ఇప్పుడు ఏ గతి? అగతి. మనకు అధోగతి కాదు, కృష్ణగతి కాదు, శుక్లగతి కాదు, అగతి. నేను పైకి చెప్తున్నా, మీరే గతి అనుకుంటున్నారు మనసులో మీ ఇష్టం. సరే, తర్వాత చివరి శ్లోకంలో 28వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఈ యొక్క ఉపాసన యొక్క విశిష్టత చెప్పారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ అని చెప్పి వేదాలలో తపస్సు దానం యజ్ఞాలు ఇవన్నీ చెప్పబడున్నాయి. అవన్నీ కూడా ఆ ఫలితాలన్నీ కూడా ఈ ఉపాసనలో ఇమిడి ఉన్నాయి. అంటే వింటే కదా, నేను చెప్పాను నా మాట వింటే కదా వీళ్ళు జనం అంటారు కృష్ణ పరమాత్మ. ఇంక నేనేం చేయను, అందుకని వీళ్ళని వదిలిపెట్టేసి నా యొక్క ఆధ్యాత్మిక విద్యకు వెళతాను నేను 9వ అధ్యాయం నుంచి, వీళ్ళని ఇట్లా వదిలిపెట్టేస్తాను అంటున్నారు. వింటే వింటారు, సకామ కర్మలు చేయకుండా నిష్కామ కర్మ చేయాలి, నిష్కామ కర్మలే కాదు నిష్కామ ఉపాసనలకు రావాలి. ఉపాసనలకు వస్తే కనీసం కర్మముక్తి అయినా లభిస్తుంది. కనుక వాళ్ళకి కూడా మార్గం చెప్పాను, కానీ నేను చెప్పదలుచుకుంది భగవద్గీతలో మోక్ష మార్గం, సద్యోముక్తి, అది మొదలు పెడతాను వచ్చే వారం అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు ఇది అసైడ్ టాపిక్, ఇది భగవద్గీతకి సంబంధించింది కాదు. భగవద్గీతలో మోక్ష శాస్త్రమే చెప్పబడింది, సద్యోముక్తి క్రమముక్తి కాదు చెప్పబడింది. కనుక ఈ క్రమముక్తికి చాలా మంది 8వ అధ్యాయం అంటే చాలా మందికి ఇష్టం. క్రమముక్తి కాదు కృష్ణ టాపిక్, కృష్ణ గారి టాపిక్ వచ్చి జీవన్ముక్తి. అర్థమైందా? ఇప్పుడు మీకు జీవన్ముక్తి కావాలా, క్రమముక్తి కావాలా, స్వర్గానికి వెళ్ళాలా, ఇంకొకటి వద్దులే, అది నువ్వు చెప్పడం అధోగతి వద్దు. ఏది కావాలని ఏది కోరుకుంటే అది తీవ్రంగా ఉండాలి కోరిక కూడా. ఊరికి అట్లా ఇట్లా ఉంటే సరిపోదు. ఇప్పుడు అట్లా ఉంటే మీరు 9వ అధ్యాయానికి రెడీ అంటే జీవన్ముక్తి కోసం రావచ్చు. లేదు స్వామిని మాకు క్రమముక్తి చాలు అనుకుంటే అవసరం లేదు క్లాసు, అర్థమైందా? కనుక జీవన్ముక్తే కావాలి మాకు. ఈ శరీరంలో ఉండగానే మేము ముక్తిని పొందాలి, జ్ఞానం పొందాలి, ఆనందాన్ని పొందాలి అనుకుంటే కృష్ణ పరమాత్మ చూడండి 9 నుంచి చెప్పబోతున్నారు. 13వ అధ్యాయం దాకా ఆయన యొక్క స్వరూపం, ఆయన ఉపాసన గురించి చాలా అద్భుతంగా వస్తుంది. రాజవిద్య రాజగూహ్య యోగం క్రక్స వేదాంత అంతా అక్కడికి వస్తుంది. అందులో వినే భాగ్యం, చెప్పే భాగ్యం, ఇవన్నీ జరగాలి అంటే భగవంతుడి కృప కావాలి. అందుకని ఆయన కృప కోసం ప్రార్థించండి, వినండి, తరించండి. ఎప్పుడు? ఈ జన్మలోనే అని విషయం. ఇంత చెప్పి ఎప్పుడంటే ఆయన ఎప్పుడు కరుణిస్తే అప్పుడు అనకూడదు. ఆయన ఎప్పుడు కరుణ, ఎప్పుడు కరుణిస్తూనే ఉన్నాడు ఆయన, ఇప్పుడే ఈ జన్మలోనే అని మనం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ పరబ్రహ్మ యోగం ఈ అధ్యాయానికి పేరు. ఎందుకంటే మొదట దాంతో మొదలవుతుంది అక్షరం కిం, అక్షరం బ్రహ్మ పరమం అని కృష్ణ పరమాత్మ మొదలు పెడతారు. అందువల్ల దీనికి అక్షర పరబ్రహ్మ యోగం అని పేరు. ఇంతటితో 8వ అధ్యాయం పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.